విషయం ఓడి అని ఒక శతకం రాశారు. ఆ శతకం చదివించుకున్నారట. మా పెదనాన్న గారిని పిలిచి ఏదో ఇంకో పద్యం చెప్పించుకున్నారట. ఇలా అందరినీ కూడా, మా అత్తయ్యులు అందరూ కూడా మంచి పండితురాళ్ళు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ. ఒక ఆవిడేమో హైదరాబాదు కవాడిగూడలో ఉండేది, సికింద్రాబాద్ దగ్గర. ఆవిడేమో సూర్యకాంత ఆవిడ పేరు, కాంతం అత్తయ్య అనేవారు ఆవిడ. ఇంకొక ఆవిడేమో సుబ్బలక్ష్మి. ఆవిడేమో తణుకులో చాలా కాలం హిందీ పండిట్గా చేసి పిల్లలందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోవడం వల్ల ఆవిడ చివరి రోజుల్లో అక్కడే ఉన్నారు. ఆవిడ మంచి హిందీ పండిట్టు, ఆ రోజుల్లో గ్రేడ్ 1 హిందీ పండిట్గా చేసింది ఆవిడ. ఆవిడ వచ్చింది. ఆ తర్వాత ఆవిడ ఉన్నది, ఓయ్ బాబు, ఆవిడ ఇంక మహాత్మురాలు. మేమందరం చిట్టత్తయ్య అనేవాళ్ళం, రమణాదేవి ఆవిడ యోగిని మాత్రం. ఇంక అటువంటి వాడి గురించి చెప్పడం ఎంత చెప్పినా తక్కువే. ఇంకొక ఆవిడ ఉండేది గాయత్రి అని, ఆవిడ కొంతకాలం గుంటూరులో ఉండేది. పిల్లలంతా హైదరాబాద్, అందరూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన వాళ్ళే వీళ్ళంతా ఆవిడ. ఆ తర్వాత మరొక ఆవిడ ఉండేది సత్యవాణి. ఈ మధ్యనే 1 ఏడాది క్రితం, ఎంతో 2 ఏళ్ళ క్రితం ఆడిపోయారు ఆవిడ. ఈ అందరూ కూర్చున్నాక వాళ్ళందరి చేత తలోటి చెప్పించుకుని, మరే జాగ్రత్త, భవిష్యత్తు కలియుగం ప్రమాదకరంగా ఉంది, బుద్ధిగా నడుచుకోండి అని చెప్పి రామ్ 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 అని కూర్చున్నవాడు కూర్చున్నట్టు వెళ్ళిపోయిందంటే, కూర్చున్నది అలాగే ఉంది, వాడు పడిపోలేదు, వెళ్ళిపోయింది. అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపిస్తుంది అనమాట. అంత హాయిగా నన్ను మంచం తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అని అందరి చేత పద్యాలు చెప్పించుకుని మాట్లాడుతూ ఉంటే, పిండికి పిచ్చెక్కిందేమో ఇలా కబురు చెబుతుంది అనుకున్నారు తప్ప కొందరు. నిజానికి ఆవిడ హాయిగా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళకి మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలుసు, కళ్ళ ముందు కనపడతాయి, వాళ్ళు ఉత్తములు, ఏ లోకానికి వెళుతున్నారో తెలుసు, అందుకే దర్జాగా వెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు వస్తుంది? నిరంతరం అన్నదానం చేసింది ఆవిడ, నిరంతరం రామనామం చేసింది ఆవిడ. రామకోటి రాయకుండా ఉండేది కాదు, ఎవరు వచ్చినా వాళ్ళకి చివరిదాకా చాకరీ చేసిందిట. వాళ్ళు ఆ తరం వాళ్ళే వేరండి, ఆ మనుషులే వేరండి. ఇప్పటికీ అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ దేశములో, భరతదేశములో మహానుభావులకి కొరత లేదు. అటువంటి పుణ్యాత్ములు అత్యంత సుఖముగా హాయిగా వెళ్ళిపోతారు. నేను చూశాను కాబట్టి చెప్తాను. మా అమ్మ కూడా ఏదో చివరిన ఒక్కరోజు మాత్రం ఆసుపత్రికి వెళ్ళింది. అప్పటిదాకా ఆవిడ ఇంట్లో చాకరీ కూడా చేసుకుంది, తన పనులు తను చేసుకుంది. ఈ ఏలూరు పీఠంలో ఉన్నంత వరకు 4 వీధులు తిరిగి వస్తూ ఉంటే అమ్మగారు, మా గురువు గారి తల్లి గారు అని అందరూ గౌరవంగా పిలిచేవారు. అందుకే ఆవిడ ఇక్కడికి తీసుకొస్తే పీఠానికి బెంగళూరులో తెచ్చిపోయిన ఆవిడని అందరూ ఊరు ఊరంతా తరలొచ్చారు. ఆ బెంగళూరులో కూడా వద్దురా బాబు, నాకు ఆసుపత్రి వద్దు, నాకు తెలిసిపోతుంది, నేను వెళ్ళిపోతాను, ఇంట్లో ఉంటానంటే మా తమ్ముడేమో, అమ్మో ఆ అమ్మకి చచ్చిపోతే మేము ఉండలేము అని ఆసుపత్రికి భక్తితో తీసుకెళ్ళాడు మాతరాడు. ఆ ఆసుపత్రికి వద్దని ఆవిడ మొరపెట్టుకుందట. హాస్పిటల్లో దేవుడు, నేను ఇంట్లో కూర్చుంటాను, మృత్యువు తప్పదు అందేవాడు. అంత ఉత్తములు వాళ్ళు అంత కాలంలో వాళ్ళు. మనం కూడా జీవితం క్షణికం కనుక జాగ్రత్తగా ఉందాం, ధర్మ మార్గంలో నడుచుకుని సుఖంగా శరీరం విడిచిపెడదాం. మరికొందరు పాపాత్ములు ఉంటారు, వాళ్ళు ఇలా మంచాల మీద పడి తీసుకోరట. హత్య కావింపబడియో లేక హఠాత్తుగా గుండెపోటుతో చచ్చిపోతారు. వీళ్ళకి శిక్షలు ఎక్కువగా ఉంటాయి అటువంటి పాపాత్ములకి. లేదా వీళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు, ఆత్మహత్య చేసుకుని అల్లాడిపోతారు. మంచినీళ్ళు లేక, దిక్కు లేక అక్కడ ఇక్కడ అడవుల్లో అల్లాడిపోతారు, ప్రేతాత్మలై అల్లాడిపోతారు. ఒక్కొక్కడిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది, వాడు పాపాత్ముడు కానీ తొందరగా చచ్చిపోయాడు గుండెపోటుతో. ఏమండి పాపాత్ముడు అయ్యాడు కూడా గుడుక్కుని అన్నాడు కదా. ఏ పుణ్యాత్ములు మాత్రం కొందరు మంచం మీద తీసుకోవటం లేదని కొందరు అడిగారు. కొందరు పుణ్యాత్ములు ఏదో కారణం చేత చిన్నప్పుడు లేకపోతే పెద్దయ్యాకనో కొన్ని పాపాలు తెలియకుండా చేస్తారు. వాళ్ళు ఎంత పుణ్యాత్ములైనా కొన్ని పాపాలు చేయక తప్పదు, పక్షపాతం వల్ల చేస్తారు. అటువంటి వాళ్ళు ఆ స్వల్ప పాపం మంచం మీదే అనుభవించి తర్వాత ఉత్తమగతులు కడతారట. కానీ కొందరు పాపాత్ములు మహాపాపం చేసి కొంచెమే పుణ్యం చేస్తే దానివల్ల ఏ బాంబు పేలుళ్ళోనో, గుండెపోటు వల్ల, తుపాకీ కాల్పుల వల్ల, లేక రైలు కింద బస్సు కింద కూడా తొందరగా చచ్చిపోయినట్టు చచ్చిపోయి ఆ తర్వాత ఈ పాపాలన్నీ నరకం అనుభవిస్తారు. మొత్తం మీద అక్కడో ఎక్కడో ఎక్కడో ఒక చోట అనుభవించవలసిందే. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. మంచి కానీ చెడ్డ కానీ ఎంతటి వాడిని అనుభవించక తప్పదు, అనుభవించకపోతే మళ్ళీ ఇంకో జన్మెత్తక తప్పదు. కాబట్టే జీవితం ఉన్నప్పుడే ఉన్న 4 రోజులు అనుక్షణము జాగరూకులమై ఉండాలి. ఇక ఇప్పుడు ఈ చచ్చినటువంటి వాళ్ళు, నిన్న మనం చెప్పుకున్నట్టుగా పాపాత్ములైతే యాతనా శరీరంలో ప్రవేశపెడతారు. యమకింకరులు ఏం చేస్తారు, ఒక గేలం ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ గేలం ఓ తాడుకి చివర ఉంటుంది, ఆ పాశాన్ని యమపాశం అంటారు. అది శరీరంలోకి విసరగానే ప్రాణం దానికి తగులుకుంటుంది. శరీరం అంతా ప్రాణం ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, మన శరీరం అంతా చైతన్యం ఉంటుంది. కానీ యమకింకరులు ఏం చేస్తారట, కాళ్ళ దగ్గర నుంచి తల దగ్గర నుంచి ప్రాణమంతా ఒక చోటకి చేరుస్తారట. మజ్జిగ చిలకడం అనేది మీరు ఎప్పుడైనా వినే ఉంటారు కదా, పెరుగుని కవ్వం పెట్టి ఇలా చిలికితే మొత్తం పెరుగంతట్లోనూ ఆవరించి ఉన్న వెన్న అలా తేలిపోతుంది, వెన్న ఒక్కటి విడిపోతుంది, మిగతా మజ్జిగ ఉండిపోతుంది. ఆ వెన్నను చేత్తో బయటికి తీస్తాం. మొత్తం గిన్నెలో పెరుగంతట్లోనూ వెన్న ఉన్నప్పటికీ చిలకడం వల్ల ఏమైందనమాట, కవ్వంతో ఆ వెన్న ఒక్కచోటకు వస్తుంది, ఆ వెన్నను విడదీస్తున్నావు లేదా నీళ్ళలోంచి, ఆ తర్వాత వెన్న మళ్ళీ నీటిలో వేసినా మునిగిపోదు, అలాగే తేలు ఉంటుంది. చూడండి ఈసారి కావాలంటే మజ్జిగలో అలా వెన్న తేలుతుంది. మన శరీరం ఒక పెరుగు, ఈ కవ్వం వేసి చిలికినట్టుగా యమపాశం వేసి యమకెంకర్లు దీన్ని చిలుకుతారు. చిలకడం వల్ల ఈ మొత్తం ప్రాణమంతా వెన్నమొద్దులో ఒక చోటకి జరుగుతుంది, ఎక్కడో చోటకి. ఎక్కడి నుంచి వాడిని తీసుకెళ్లారో అక్కడికి వేస్తారట గేలం. కొందరి ప్రాణం అరికాళ్ళ నుంచి తీసేస్తారు, అందుకే కొంతమంది కాళ్ళు కొంచెం అలా కదిలి కొట్టుకుని తర్వాత స్తంభించిపోతాయి. అంటే వాడి ప్రాణం కాళ్ళవైపు నుంచి పోయింది. కాళ్ళవైపు నుంచి పోవడానికి ఒక రంధ్రం సాయం చేస్తుందిట. ఏమిటో ఆ రంధ్రం చెబుతాను ఇప్పుడు మీకు జాగ్రత్తగా వినండి. మన శరీరంలో ప్రాణం 9 రంధ్రములు గుండా లోపలికి వెళ్ళి మళ్ళీ ఈ 9 రంధ్రాలు గుండానే మళ్ళీ బయటికి పోతుంది. వాటిని సంస్కృతంలో నవరంధ్రాలు అంటాం, తెలుగులో 9 కన్నాలు అంటాం. అవి ఏమిటనమాట, ముక్కు కన్నాలు 2, కళ్ళు 2, చెవులు 2, 3, 6, 7 నోరు, ఆ తర్వాత 2, 1 మూత్ర విసర్జన రంధ్రం, 1 మల విసర్జన రంధ్రం. కొందరికి మలం గుండా ప్రాణం పోతుంది, అంటే వాడు లెటర్కి వెళ్ళాడంటే ఢామని చచ్చిపోతాడు, విరోజనే చచ్చిపోయాడంటారు, అదే కారణం మనసు మీద తెగపారి చచ్చిపోతాడట. కొందరికి అలా ఎడతెరిపి లేకుండా మూత్రం వచ్చేస్తుంది, లేకపోతే మూత్రం స్తంభించిపోతుంది, మూత్రం బిగుసుకుపోయి వాడు పడతాడు నరకం, అప్పుడు గొట్టాలు పెట్టి లాగుతారు, అంటే వాడి ప్రాణం మూత్రం గుండా పోతుంది. మళ్ళీ ఈ మూత్రం గుండా పోయే వాళ్ళలో కొందరికి ప్రాణం ఏమవుతుంది బట్ట, ఆ మూత్ర రంధ్రం నుంచి పక్క నుంచి కొన్ని నరములు మోకాళ్ళు కాళ్ళలోంచి వెళ్ళి ఆ కాళ్ళ గుండా కిందకి దిగిపోతాయి, కుడికాలు ఎడంకాలు పక్క నుంచి. మలం వేపుడికి కొంతమందికి మొలల పక్క నుంచి ప్రాణం పోతుంది. మొత్తం మీద వీటిని అధోరంధ్రాలు అంటారు, అధో మార్గములు అంటారు. మలమూత్ర విసర్జన అవయవముల ద్వారా ప్రాణం పోయింది అంటే వాడు ఆధాముడు అని అర్థం. అందుకే మూత్రానికి వెళ్ళిపోయాడా, మూత్ర రోగములతో పోయాడా, మలములకు వెళ్ళి మరణించాడా, మల రంధ్రం గుండా ప్రాణం పోయిందా, వాడు పరమపాపాత్ముడు, నరకంలో చాలా యాతనలు అనుభవించాల్సి వస్తుంది, ఎక్కువ కాలం అనుభవించాలి, తర్వాత వచ్చే జన్మలు కూడా దరిద్రంగా ఉంటాయి. ఇక తర్వాతి రంధ్రాలు నోరు, ఇది మధ్యమ మార్గం అన్నమాట. కొందరు నోరు అని తెలుసుకుని చచ్చిపోతారు, అందుకే నోరు ఎంత గింజుకున్నా మూత పడదండి చచ్చిపోయే శవాలకి, అంటే వాడి ప్రాణం ఆ నోట్లోంచి వెళ్ళిపోయిందనమాట. మరికొందరు గుడ్లలా అప్పగించి చచ్చిపోతారు, ఆ తెరుచుకున్న కళ్ళు ఎంత గింజుకున్నా ఇలా ముయ్యలేము ఓ పట్టాన, అంటే వాడి కళ్ళ రంధ్రాల్లోంచి ప్రాణం పోయింది. మరి కొంతమందికి ముక్కు నుంచి రసం కారుతుంది రసి చచ్చిపోయినప్పుడు, అంటే ముక్కు రంధ్రాల్లోంచి ప్రాణం పోయింది అర్థం. కొందరికి చెవిలోంచి రసి వస్తుంది. ఈ నవరంధ్రముల్లో ఏదో రంధ్రం కూడా ప్రాణం పోతుంది ఎక్కువ మంది జీవులకి. ఈ నవరంధ్రములతో సంబంధం లేకుండా ఇంకొక విధంగా ప్రాణం తీసుకుపోయే శక్తి, తమ ప్రాణమును విడిచిపెట్టే శక్తి యోగులకు ఉంటుంది. అదే సహస్రార కమలం. ఈ పైన బ్రహ్మరంధ్రం అని ఒక రంధ్రం ఉంటుంది. మహానుభావులైన యోగులు పెద్ద శబ్దం చేసుకుంటూ యోగాభ్యాసంతో ఇది పగలగొట్టుకుని ఈ నవరంధ్రాలు కాకుండా ఈ 10వ రంధ్రం కూడా ప్రాణం పైకి తీసుకుపోతారు. అందుకే ఇక్కడ చిల్లు పడుతుంది, కొందరికి చిన్న చిల్లు వినగలిగితే ఆ చిల్లు పడి ప్రాణం పోయేటప్పుడు శబ్దం తెలుస్తుంది. భీష్ముడు అలా ప్రాణం విడిచిపెట్టాడు. వాళ్ళు యోగులు అని పిలువబడతారు. ఇక వారికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ జన్మ అంటూ వస్తే అత్యుత్తమ జన్మ వస్తుంది. మహానుభావులు అనమాట వాళ్ళు. వాళ్ళు మణిద్వీపాలకో వైకుంఠాలకో లేక కైలాసానికో ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. అరుదుగా కొద్దిమందికి ఆ యోగం పడుతుంది. మనం ఎలా చచ్చిపోయినా ఇక్కడ రంధ్రం ఏర్పడితే కొన్ని పాపాలు పోతాయనే చచ్చిపోయేటప్పుడు కపాల మోక్షం అయ్యేదాకా శవం తగలబడేదాకా అక్కడ ఉంటారు అండి. ఆ కపాలం పగలాలని, పగలపోతే కొందరికి ఇప్పుడు కూడా కొబ్బరికాయతోటో దేంతో ఇక్కడ పగలబడతారు, మాడు పట్టుకుని కొడతారు మీరు చూడండి కొన్ని సంప్రదాయాల్లో. కారణం ఇది పగిలితే శరీరంలో ఉన్న కొన్ని పాపాలు అయినా పోతాయి, కొన్ని రంధ్రములు గుండా ప్రాణం పోవటం వల్ల వచ్చే నరకములలో ఉన్న బాధలు కొంత తగ్గుతాయి. ఈ విధంగా మనుషులు మొత్తం మీద ప్రాణం విడిచిపెడతారు. ఈ విడిచిపెట్టేటప్పుడు శరీరం బాగా కొట్టుకుంటుంది, కొందరికి స్తబ్దంగా ఉంటుంది, కొందరికి నోట్లోంచి మాట రాదు. అప్పుడు అనుకుంటట చచ్చిపోయేటప్పుడు అయ్యో బ్రతికున్న రోజుల్లో ఎంతమంది పెద్దలు చెప్పినా ఈ పుణ్యాలు పాపాలు ఉంటాయని నమ్మలేదు, నరకం స్వర్గం గురించి వినలేదు, ఎన్ని పాపాలు చేశాను, మూర్ఖత్వంతో తిరిగాను, దేవుడు లేడు దెయ్యం లేడన్నాను, ఎందుకు ఇలా చేశానని ఏడుస్తాడట. అప్పటికి ఇంక వాడికి ఏం చేద్దామన్నా వాడి శరీరం సహకరించదు. ఆ సమయంలో వీళ్ళందరినీ యమకింకలు పట్టుకుపోతారని చెప్పాం కదా, యమలోకానికి పోతాడు. ఇప్పుడు చెప్పారు ఆ యమలోకంలో కొంతకాలం శిక్షలు అనిపిస్తాడు. ఈ శిక్షలన్నీ తర్వాత చెబుతున్నారు అనుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఏం చెబుతున్నాడంటే విష్ణువు యమలోకంలో కొన్ని పాపాలు అనుభవించి పాపాల యొక్క ఫలితాన్ని శిక్షల రూపంలో అనుభవించి మళ్ళీ భూమి మీద పుడతాడు. ఇది పాపాత్ముల గురించి చెప్పారు. ఉదాహరణకి ఓ బ్రాహ్మణుడిని హత్య చేశాం లేదా బాగా గాయపరిచాం, అటువంటి వాళ్ళు ఏమైపోతారు? ఇందులోనే చెప్పారన్నమాట, అటువంటి పరమ పాపాత్ముడు కృమి కీట పతంగత్వం భూలోకంలో అతి భయంకరమైన కొన్ని పురుగులుగా పుడతాడు, కీటకాలుగా పుడతాడు, పురుగుగా పుడతాడు. ఆ తర్వాత వాడి శరీరానికి గాయాలు అవుతూ ఉంటాయి భూమి మీద. కొంతమంది శరీరం ఎప్పుడు పుళ్ళు పడిపోయి చేతులకి రోగాలు వచ్చి తగ్గవు మందులు వేసిన అలాంటి వాడు అవుతాడు. గోహత్య చేశాడు అనుకుందాం, అప్పుడు వాడు చండాలుడిగా పుడతాడు, క్షయరోగిగా పుడతాడు, మరుగుజ్జిగా చేతులు ఇలా కాళ్ళైపోయి పుట్టిబడిగా పుడతాడు. కన్యని హత్య చేస్తే చండాలుడిగా పుడతాడు, కుష్ఠరోగిగా పుడతాడు. దొంగతనం బంగారం నిత్యం దొంగతనం చేస్తే అటువంటి వాడు పతంగంగా పుడతాడు, దీపం పురుగ్గా పుడతాడు, చిన్ని చిన్ని మలమూత్రాల్లో ఉండే క్రుములుగా పుడతాడు. ఇక అన్నిటికంటే భయంకరాడు తెలుసా, గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే జాయతే బ్రహ్మరాక్షసః. 66వ శ్లోకంలో 2వ అధ్యాయంలో చెప్పారు. ఎవరికైనా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాలని కోరుకుంటే ఒకసారి చేయొద్దండి, ఇప్పుడు నాకు కనబడరు కానీ మీరు అలా చేయొత్తిన వాడికి సులభోపాయం చెబుతాను. మంచినీళ్ళు దొరకక దాహం అని అలమటించిపోతూ తిండి లేక అలో లక్షణ వావోయ్ వావోయ్ ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుందని ఏడుస్తూ ఒక కేకారణ్యంలో దిక్కుమాలిన అడవిలో దిక్కులేని బ్రహ్మరాక్షసుడిగా పుడతట. ఎవడో గురుం హుంకృత్య, గురువుగారి మీద హుంకరించేవాడు. నువ్వెంత నీ బతికెంతోయ్ గురు అని. కొంతమంది ఉంటారండి వాడు కర్మ ఏమిటో, సుఖంగా వాడు బతుకోడు బతకచ్చు కదా. ఆ మధ్యన ఒక ఆవిడ ఓ తీర్థయాత్రకి వెళ్ళింది. నేను ఫలానా ఆయన గురువుకి అంగీకరించానండి అందుట. ఎందుకట, ఆ గురువు గారు ఈవిడికి తెలియకుండా 30 పెళ్లి చేసుకున్నట్టు ఆవిడ చూసి వచ్చింది వెళ్ళి బాబు. ఎవడు చెప్పాడు నీ కర్మ కాకపోతే, నీ పూర్వజన్మ దుష్కృతం కాకపోతే? ఈ విధంగా అలా గురువులను కించపరుస్తూ బయట మాట్లాడే వాళ్ళు ఉంటారే, ఇటువంటి దౌర్భాగ్యులు ఉంటారు చూసారా. అటువంటి వాళ్ళు హుంకృత్య అంటే హుంకరించి నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, తుంకృత్య తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. కొంతమంది గురువులు చాలా తక్కువగా మాట్లాడతారు బయటకు వెళ్ళాక, గురువా బరువా అంటారట. అటువంటి వాళ్ళు మంచినీళ్ళు దొరకని అడవిలో మలమల మాడిపోతూ బ్రహ్మరాక్షసులుగా జీవిస్తారు. అంత దుర్భర జీవితం ఇంకెక్కడ ఉండదు. ఆ శ్రీశైలం అడవుల్లో కొన్ని చోట్ల ఉంటారండి అలాంటి రాక్షసులు చెట్ల మీద. వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరన్నా పెడుతుంటే వాళ్ళు హుహు అని బెదిరిస్తారు. ఆ బెదిరింపు అవతలవాడు లొంగితే అప్పుడు వాడు చంపు తింటారు. అలాంటి వాడు ఎప్పుడో కానీ దొరకడు. దాంతో వాళ్ళు గిజగిజలాడిపోతూ నరకం అనిపిస్తారు. వాళ్ళకి ఎప్పుడు శరీరం అంతా తాపంతో ఉంటుందట, వేడిగా ఉంటుందట. ఎడారిలో మండు వేసవిలో మధ్యాహ్నం పూట ఉంటే ఎలా ఉంటుందో ఆ బ్రహ్మరాక్షసులు బతుకులా ఉంటుందట. ఇంకా చాలా వర్ణించారు, అలా రాక్షసులే పుడతారు. ఇక ఆ తర్వాత హేన జాతవు ప్రజాయేత రత్నానాం అపహారక. రత్నాలు అపహరించేవాళ్ళు, నవరత్నాలు అపహరించేవాళ్ళు హీనజాతులుగా పుట్టి అవయవ లోపాలతో బతుకుతారు. ఇక స్త్రీ హత్య చేసిన దుర్మార్గుడు భిల్లుడిగా పుడతాడు. గర్భపాతము చేసుకుని స్త్రీని హత్య చేసినటువంటి వాళ్ళు ఉంటారే, ఒక ఆయనకి పెళ్ళానికి అబార్షన్ చేయించాలనిపించి చేయించేశాడు, లేదా ఆ స్త్రీ హత్య వాళ్ళ ఆవిడ చేసింది, ఈ ఇద్దరూ కూడా నిత్య రోగులుగా ఉంటారు. ఏదో ఒక రోగం రావటానికి వాడికి ఎన్ని మందులు వేసినా తగ్గదు. రోజు కాళ్ళు నొప్పులు, అవి నొప్పులు, ఈ నొప్పులు వస్తే కదలలేరండి. కొంతమంది పిల్లలు చిన్నప్పుడు బాగానే ఉంటారు, క్రమక్రమంగా కదలలేక అలమటించిపోతారే. ఈ నిత్య రోగులు పూర్వజన్మలో స్త్రీ హత్య చేసిన వాళ్ళు అయి ఉండాలి, లేదా గర్భస్రావములు చేయించిన వాళ్ళు లేక చేసుకున్న వాళ్ళు అయి ఉండాలి. తన గోత్రం స్త్రీని ఎప్పుడు పెళ్లి చేసుకోకూడదని శాస్త్రం. నేను శ్రీవత్స గోత్రుడిని, ఎట్టి పరిస్థితుల్లో శ్రీవత్స గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మహాపాపం అది. అలా సుగోత్రం కలిగినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు నపుంసుకులై ఇటు స్త్రీ పురుషులు కాకుండా అల్లాడిపోతారు అని చప్పట్లు కట్టి పది పర బస్సుల్లో రైళ్లలో లాక్కుంటారు. ఇది ఒక కర్మయోగం కలుగుతుంది. నేనేమి గరుడ పురాణంలో చెబుతాను, నా సొంత కథనంతో చెప్పట్లా. మోషకో ధాన్యహారీ స్యాత్ యానముష్ట ఫలం కపి. ధాన్యం అపహరించేవాళ్ళు ఉన్నారు కొందరు, బియ్యం అక్రమంగా అమ్మేవాళ్ళు, దాచేసి అమ్మేవాళ్ళు, మోసం చేసి అమ్మేవాళ్ళు, లేక దొంగతనం చేసి పట్టుకుపోయేవాళ్ళు, ఇలా ధాన్యం అపహరించేవాళ్ళు. ఎలకలుగా చుంచులు ఈ మూతిలా పెట్టి చుట్టు చుట్టు తిరుగుతాయి ఆ చుంచులు వాళ్ళ వాళ్ళే. అందువల్ల ధాన్యాపహరణ మహాపాపం. ఇక పళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు ఉంటారు, రహస్యంగా పలవలు ఎత్తుకుపోయేవాళ్ళు. మా శిష్యులు కొందరిని, బాబోయ్ జామకాయలు తినండి అంటే తినరు వేళకర్మ, కానీ కొంతమంది రహస్యంగా తెలియకుండానే పక్కవాడి ఫలములు ఎత్తుకుపోతారు. ఇలా ఫలములు ఎత్తుకుపోయిన వాడు, ఫలములను మోసంతో అమ్మేవాడు, అటువంటి వాడు కోతులై పడతారు. మోసంతో పళ్ళు అమ్మడం అంటే ఏంటనమాట, మామిడి పండు మామిడి పండుగ నమ్మాలి, కాయలు కోసుకొచ్చి దాని మీద కెమికల్స్ చల్లి రంగు వచ్చేలా చేసి ఆ పళ్ళు అమ్మితే ఆ పళ్ళు తినవాడికి పళ్ళు పోతున్నాయి, నాలిక అంతా పుచ్చిపోతుంది, శరీరం అంతా పాడైపోతుందోన, ఈ క్రిమి సంహారకమైనటువంటి దరిద్రపు కెమికల్స్ వేసిన మామిడి పళ్ళు అమ్మినటువంటి వాళ్ళు వచ్చే జన్మలో కొండముచ్చులయ్యి ఆ కొండముచ్చులు ఎవడో కర్ర పెట్టుకొని చంపేస్తూ ఉంటే నానాయాత్ర పడతారట వాళ్ళు. కాబట్టి పళ్ళు అన్యాయంగా అమ్మకూడదు, మంచి పళ్ళు అమ్మాలి, అమ్మితే వాటిని ఒక స్థాయి దాటి మోసం చేస్తే కోతులై పడతారు. నిర్మంత్ర భోజనాత్ కాకో, పిలవకుండా రోజు వెళ్ళి భోజనం పెట్టరా అండి, భోజనం పెట్టరా అని భోజనాలు పెట్టేవాడి దగ్గరికి వెళ్ళి కావాలని ఆ పంక్తులు దూరేవాళ్ళు కాకులై పుట్టి అని అరుస్తారు. అందుకే పిండం తినే అధికారం కాకులకి పెట్టారు. ఎవరూ పిలవకుండానే ఆ పంక్తుల్లో చేరిపోయి వాళ్ళ భోజనాలు కొట్టేసేవాళ్ళు ఉన్నారే, భోజనం అపహరించేవాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు కాకులై పుట్టి ఆ పాప ప్రాయశ్చిత్తంగా పిండం తిని అందులోంచి బయటపడతారు. ఇంకా కృద్రోహత్వా శుపస్కరం, ఉపకారం చేసినటువంటి వాడికి అపకారం చేసినటువంటి వాడు గురుధ్రహ అంటే గ్రద్దగా పుడతాడు. గురుపత్నిని పొందిన వాడు కొందరు ఉంటారు, అలాంటి వాడు గురువు గారి భార్య ఎత్తుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు బాబు. వాళ్ళు దీపం పొరుగుగా, క్రిములుగా, గడ్డిగా, లతలుగా, దుబ్బులుగా పుట్టి నానాయాత్ర పడతారు. ఇక వదిరిగారిని పెళ్లి చేసుకున్నవాడు, అన్నగారి భార్య తల్లితో సమానం, అటువంటి ఆవిడని ఎత్తుకుపోయేవాడు ఉన్నారు, ఉన్నారు అటువంటి వాడు ఒక ఆయన, ఇప్పటికీ భారత విభాగాలు చెబుతూ ప్రసిద్ధికి ఎక్కడ పౌరాణికుడు కూడా అయిపోయాడు పాపం. నెత్తి మీద వెంటుకు లేకపోయినా అటువంటి పాపాత్ములు చేసే పాపాలకు ప్రాయశ్చిత్తం ఎప్పుడో ఒకప్పుడు చేసుకోకపోతే మహాపాపం. అసలు ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదండి. అన్న అంటే తన తండ్రితో సమానం, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, అన్నగారు తండ్రితో సమానుడు, అతని భార్య వదిన తల్లితో సమానం. అందుకే లక్ష్మణుడు దేశే ఆ తల్లి గురి తల్లి లాంటి ఆ సీతాదేవి గురించి ఎంత మాట చెప్పాడు తెలుసా, కిష్కింధ కాండంలో ఉంటుంది. ఋష్యమోక పర్వతం దగ్గర సుగ్రీవుడు కొన్ని నగలు పట్టుకొచ్చి రాముడి కళ్ళ ముందు పెట్టి, రామ చాలా కాలం క్రితం విమానంలోంచి ఒక ఆవిడ ఈ నగలు నేల మీద వేసింది, ఈ నగలు సీత అవునో కావో చూడు అనగా రాముడు నాకు కన్నీళ్ల వల్ల ఈ నగలు గుర్తించలేని దుస్థితిలో పడ్డాను, లక్ష్మణ ఈ నగలు నువ్వు గుర్తించు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ నగలు చూసి నాగం జానామికేయూరే, నాగం జానామి, నాగం జానామికేయూరే, నాగం జానామి కుండలే, నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్. సీతాదేవి భుజములకు పెట్టుకునే కేయూరములు, భుజకీర్తులని ఇక్కడ పెట్టుకుంటారన్నమాట, అవి నేను ఎరగను. ఆవిడ చెవులకున్న కుండలములు కూడా నేను ఎరగను, ఎందుకంటే మొహం సరిగ్గా చూడలేదు నేను. మా అమ్మ కదా, ముఖం చూస్తే ఒకవేళ నాకేమైనా దుర్బుద్ధి పుడుతుందేమో. అందువల్ల తల్లి లాంటి స్త్రీని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూడాలనే ఉద్దేశంతో ముఖం పరిశీలించి చూడలేదు, చేతులు పరిశీలించి చూడలేదు. కాబట్టి ఆ నగల్ని నేను గుర్తుపట్టలేను, కానీ నూపురములను గుర్తుపట్టగలుగుతున్నాను. నూపురే త్వభిజానామి, కాలికి ధరించే పట్టాలని మాత్రం నేను గుర్తుపడతాను. ఎందుకని, నిత్యం పాదాభివందనాత్, నేను రోజు సీతాదేవికి నమస్కరించేవాడిని, పాద నమస్కారం చేసేవాడిని. ఆ అమ్మకి మా వదినకి తల్లి లాంటిది కనుక పాద నమస్కారం చేశాను. పాద నమస్కారం చేసినప్పుడు కాళ్ళకున్న నూపురాలే గుర్తుంటాయి, కాబట్టి ఈ నూపురములు చూశాను సీతవే అని చెప్పేశాడు ఆయన. అది మన దేశ సంస్కారం. వదినకేసి తేరిపార కూడా చూడలేదటండి ఆయన, అంత సంస్కారం. అటువంటిది కన్న తల్లి లాంటి వదినని అన్నగారు బతికుండగా తీసుకుపోయి పెళ్లి చేసుకుని ఇవాళ పురాణాలు చెప్పేటటువంటి దౌర్భాగ్యం ఏమనాలి అసలు. అటువంటి పాపాత్ముడికి ప్రాయశ్చిత్తం లేదు. అటువంటి దుర్మార్గుడు
అతిరక్ష అనే కుష్ఠరోగం పొందుతాడు, భయంకరమైన నరకాల పాలవుతాడు, కొన్ని కోట్ల జన్మలెత్తుతాడు. ఆ నీచాతినీచుడికి ప్రాయశ్చిత్తం లేదు పొమ్మన్నారు. ఇక బ్రాహ్మణుడై పుట్టి మాంసం తింటే వాడు కూడా కుష్ఠరోగం అనుభవిస్తాడు. బ్రాహ్మణుడై పుట్టి తాగకూడనివి తాగి తినకూడనివి తింటే దంతములు నల్లబడిపోయి పుచ్చిపోయి నానా రకాలుగా అసహ్యకరంగా అయిపోయి తిండి తినలేక చచ్చిపోతాడు. ఇతరులకు పెట్టకుండా మంచి మంచి పదార్థాలు తాను ఒక్కడే దాచుకుతున్న దుర్మార్గుడు గళగండ రోగం, గొంతుక్కి సంబంధించిన రోగాలు పొందుతాడు. మెడ మీద గడ్డల్ని గడమాల అంటారు. కొంతమందికి మెడ చుట్టినంత గడ్డలు వస్తాయి, అది గడమాల. గొంతుకు సంబంధించిన రోగాలు ఉన్నాయి, గుటకేయలేక నానా యాత్ర పడి పుండు పడిపోవడం, పూసేయటం, వీటిని గడగండ రోగాలు అంటారు. ఇవి ఎందుకు వస్తాయంటే మంచి మంచి లడ్డూలు చేసుకుని ఎవరికి తెలియకుండా రహస్యంగా తువ్వాల కింద పెట్టుకు తిరగటం. నాతో పాటు ఒక ఆయన ఎప్పుడు తీర్థయాత్రకు వచ్చేవాడు, ఆయన ఎప్పుడు అప్పర్ బెర్తే కోరేవాడు, నాకు లోయర్ బెర్త్. గంట గంటకి బయటపోయేవాడు ఏమిటో తెలిసేది కాదు. ఆ తర్వాత ఒకరోజు నేను పైనుంచి జంతికి ముక్కలు నా నెత్తి మీద పడ్డాయి. అప్పుడు అర్థమైందనమాట, ఈ గొంతుకులో జంతికలు వేసుకోవడం కోసం నాకు తెలియకుండా ఉండడం కోసం బయటపోయేవాడు ఆయన. నాతో కూడా కూర్చుంటే నాకు పెట్టాలేమో అని పాపం ఆ మాయకి చక్రవర్తి ఏదో నిజంగా తింటాను అనుకుని చీటికి బయటికి పైకి వచ్చేవాడు. మాతో తీర్థయాత్రలు చాలా పాటు ఆయన తీసుకెళ్ళి పారాయణ చేయించానంటే ఒకప్పుడు. ఆ తర్వాత విషయం ఆయనకి అర్థమైంది. ఆ తర్వాత గురువుగారు జంతికి తింటారంటే నాకు ఎందుకు రాయినా, ఈ జంతికి నా జంతికి రాకుంది అనేవాడిని. మనం ఏదైనా తినే ముందు పక్కవాడికి పెట్టాలి కొంచెం అయినా, కనీసం వాడు తినకపోయినా తింటావా అని అడగాలి. కొంతమందికి మనం లడ్డు పెట్టిన వాడు ఎలాగో తింటావు, ఎందుకంటే వాడి శరీరం అంతా లడ్డూయే, షుగర్ పేషెంటు. మా సత్యనారాయణ మాస్టర్ని కాస్త తీపి తినంటే వద్దురండి గురువు గారు అంటారు పాప, ఎందుకంటే వాడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక. తింటారనుకోండి, కొంచెం ఒక్క పెట్టి మనం తిందాం. ఏముందండి ఇంత లడ్డూలో ఇంత ఒక్క వాళ్ళకి పెడితే ఎంత తృప్తిగా ఉంటుంది. మనం పక్కవాళ్ళకి పెట్టి తినాలి, ఏమి పెట్టకుండా మనమే తింటే అది మహాపాపం. ఇతరులకు పెట్టకుండా రహస్యంగా మంచి మంచి పదార్థములు తిన్న దుర్మార్గుడు గొంతుకు రోగంతో పడతాడు. ఇక తినకూడనివి తిన్నవాళ్ళు మహోదర జాడ్యం అనే రోగం పొందుతారు. అంటే కడుపంతా మండిపోతూ ఉంటుంది, ఉబ్బిపోతూ ఉంటుంది, నీరు పట్టేస్తుంది. ఇంతెందుకు, కొంతమందికి ఎసిడిటీ అని ఉంటుంది లోపల. వాడు మంచినీళ్ళు కూడా తాగలేడు తెలుసిన, గట్టిగా టీ తాగలేడు, కాఫీ తాగలేడు, ఏం తాగినా శరీరం అంతా బాధ కలుగుతుంది. ఈ కడుపు రోగానికి మహోదర జాడ్యం అని పేరు. అది కలుగుతుంది తినకూడనివి తింటే. శ్రాద్ధం పెట్టేటప్పుడు శుచిగా వండిన ఆహారమే పెట్టాలి. అశుచిగా ఉన్నటువంటి ఆహారం శ్రాద్ధకాలంలో పెడితే చిత్రకుష్ఠ అనే రోగం తగులుతుంది. ఇక అబద్ధం సాక్ష్యాలు, తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, కోర్టుకు వెళ్ళడం, అన్ని తప్పుడు సాక్ష్యాలే చెప్పడం. అసలు సాక్ష్యం మీద బ్రతికేవాడు కూడా కొందరు ఉన్నారు, ఎప్పుడు అబద్ధపు సాక్ష్యాలే చెబుతారు. అటువంటి వాడు రాబోయే జన్మల్లో మోగవాళ్ళే పడతారు అంటారు. ఈ విధంగా మోగవాడే పడతాట. కాబట్టి సాధ్యమైనంత వరకు తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు, అసత్యాలు చెప్పకూడదు. అసత్యాలు అందరూ గురువులతో చెప్తే ఇంకా పాపం కదటండి. అలాంటి వాడు ఇప్పటి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పంక్తిలో పక్షపాతం చూపించటం అది మరీ ప్రమాదం. అనగా ఏమిటి, ఓ ఐదుగురికి భోజనం పెట్టాం, ఆ ఐదుగురిలో ఒకడంటే బాగా ఇష్టం, నాకు మచ్చిక స్వామి అంటే ఇష్టం కదా అని ఆయనకేమో నెయ్యి వేసి మిగతా వాడికి నూనె వేస్తే వచ్చే జన్మలో ఒక కనుపోయి దేవా పాపిని అని ఒంటి గంటలు తిరుగుతాట. ఇవన్నీ గరుడ పురాణంలో ఉన్న సుమానే చెబుతున్నాయి. కాబట్టి అందరికీ నెయ్యి వేయి, కుదరకపోతే అందరికీ నూనె వేయి. ఒకడికేమో అప్పడం వేసి ఒకడికి బొప్పడం వేయకూడదు, అందరికీ సమానంగా భోజనం పెట్టాలి ఒకే పంక్తిలో ఉన్నప్పుడు. విడివిడిగా పెట్టినప్పుడు వేరే విషయం, అప్పుడు మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇవన్నీ అప్పుడో ఇప్పుడో మనం చేయకుండా ఉంటామా మనము అని ఎందుకంటున్నానంటే, తెలుసో తెలియకో నేను కూడా చిన్నప్పుడు చేశాను. ఇప్పుడు మీరు చేయకుండా ఉండడం కోసం ఆడ చెప్తాను. నా చిన్నప్పుడు శుభ్రంగా లడ్డు పట్టుకుపోయి నేను ఒక్కడే తినేవాడిని. నాకు భయం, 5 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులో మంచి లడ్డు మా అమ్మ మంచి నేతి లడ్డు గుమగుమలు ఆడుతూ చేసి ఇచ్చేది. తీరా స్కూల్కి పెడితే స్కూల్లో 50 మంది పిల్లలు ఉండేవారు, 50 మందికి పెడితే ఒక్కొక్కడికి ఎంత గింజ కూడా రాదు. అందుకని గింజ వాడికి పెట్టి నేనేం తింటానని నేను తినేశాను. అప్పుడు మా నాన్నగారు స్కూలుకు పట్టుకెళ్ళకు నువ్వు అన్నారు. స్కూలుకు పట్టుకెళ్ళి నీ పిల్లలతో కలిసి తింటున్నప్పుడు వాళ్ళకి పెట్టకుండా తినకూడదు. నీకు అంతగా తినాలనిపించింది, ఇంటికి వచ్చేసి తినేసి వెళ్ళిపోప్పుడు గొడవ లేదు, 10 మందితో కలిసి ఉన్నప్పుడు రహస్యంగా తినడం మహాపాపం అన్నారు. అలాంటి తండ్రి దొరికాడు కాబట్టి మేము జాగ్రత్తగా ఉండగలిగాం. ఇంకా పెళ్ళి చెడగొట్టేవాడు కొందరు ఉంటారు. పెళ్లి కుదిరిందా పాడు చేయడమే వాళ్ళ లక్షణం. మరో రహస్యం చెప్పనా, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంటే ఇదిగో ఈ జాతకం కలవలేదు వాళ్ళకి పెళ్లి చేయకండి అని జాతకం చెప్పిన వాడు కూడా నరకానికి పోతాడట. అందుకే
జాతకాలు చెప్పేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే వాడు కూడా నరకానికి పోతాడు. విష్ణు పురాణంలో ఉంది ఆ విషయం. మనం వీలుంటే కలపడానికి ప్రయత్నించాలి. మరీ తీవ్ర జాతక దోషాలు ఉంటే దానికి ప్రాయశ్చిత్తం చేయించాలి తప్ప చెడగొట్టకూడదని చెప్పేశారు అంతే. అయినా మనమంతా మన బతికంత ఈ కలియుగంలో వీళ్ళ ఉపాసన ఎంత, అందువల్ల వీలుంటే మంచి చెయ్యాలట. అసలు ఈ జాతకాలు చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళంతా బాగున్నట్టురా, ఏమీ లేదు. నేను మా ఆవిడ నైదన తరావాడికి నేను ఏం, మేము ఎంత సుఖంగా ఉన్నాము మా యావత్ జీవితం ఇప్పటివరకు ఇన్నేళ్లుగా ఒక్కనాడు కూడా ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళు నడుచుకోలేదు. ఆవిడకి చెప్పకుండా నేను చేయను, నాకు చెప్పకుండా ఆవిడ చేయదు. 100 జాతకాలు చూసుకుని పాయింట్లు కూడా చూసేసుకుని జాయింట్ లేని వాళ్ళు మర్నాడే ఫెయింట్ అయి పడిపోతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు నేనేదో మళ్ళీ జ్యోతిష్ శాస్త్రానికి ఇచ్చి పడతాను సుమా, నాకు జాతకాలన్నా వాటి మీద గౌరవం, శాస్త్రం వేరు, నీకు చేత కాదని చెబుతున్నాను. అది అందువల్ల ఇలా విడగొట్టకూడదట. మనుషుల యొక్క కులగోత్రాలు మంచివి అవి చూసుకోవాలి తప్ప, మన పూర్వులు అలాగే చెప్పారు. పూర్వం ఎప్పుడన్నా అసలు జాతకం చూసి పెళ్లి చేశారట, ఎవరికి చేయలేదు. ఆ వ్యక్తులకి నచ్చారు, వాళ్ళ కుటుంబాలు మంచివి చేశారు, సుఖంగా ఉన్నారు. అందువల్ల పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదు. పెళ్ళిళ్ళు చెడగొట్టిన దుర్మార్గుడు, అందున భార్యాభర్తల్ని విడదీసినటువంటి వాడు, ఈ పెదవులు లేకుండా పుడతాడు, నిరోష్టుడే పుడతాడు. కొంతమందికి అందుకే పెదవులు ఉండవు, లేదా ఏమైనా నొక్కుపోయి పుడతాయి, మొర్రితో పుడతారు కొందరు, మాట తడబడుతూ పుడతారు కొందరు. వీళ్ళంతా పెళ్ళిళ్ళు చెడగొట్టిన వాళ్ళు. పుస్తకాలు దొంగతనం చేసాం అనుకోండి, తెలుసో తెలియకో పుస్తక చౌర్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. గురువు గారు ఒక్కసారి మీ పుస్తకం ఇస్తే చదువుకుని ఇస్తామంటారు, చదువుకున్నారో లేదో తెలియదు, ఇవ్వడం మాత్రం ఉండదు కొంతమంది దగ్గర నుంచి. అలా నా పుస్తకాలు ఎన్నో విడిపోయి, అందుకని విసిగెత్తిపోయి నేను ఒకసారి ఓ సుందరకాండం పుస్తకం ఓ శిష్యుడి ద్వారా తెప్పించుకుని దాని మీద అతని పేరు మీదుగా నేనే పద్యం రాసుకుని, అతని పద్యం రాయడం రాదు అందుకని నేనే రాసుకుని నేను సుందరకాండం గురుభక్తితో ఇచ్చాను. గురు పాదాం భోజములకు, గురుపాదాం భోజములకు కరమరుదుగు భక్తి మృక్కి కానుకగా సుందర కాండమ సంగీతి. గురుపాదాం భోజములకు కరమరుదుగు భక్తి మృక్కి కానుకగా సుందర కాండమ సంగీతి తస్కరణము చేయంగవలదు సజ్జనులారా అని భజనాయించ. మా గురువుగారి పాదపద్మముల మీద భక్తితో ఆయనకి నమస్కరించి కానుకగా సుందరకాండం ఇచ్చాను, సజ్జనులారా తస్కరణం చేయొద్దని రాస్తే మా ఇంటికి ఒక ఆయన వచ్చి నేను సజ్జనుండి కాదు దుర్జనుండి అని ఒప్పుకుంటున్నాను అని ఒప్పుకుని దండం పెట్టే సుందరకాండ పడిపోయాడు. నేను ముందే ఒప్పేసుకుంటున్నాను, తస్కరణము చేయంగవలదు సజ్జనులారా అన్నారు, నేను సజ్జనుండి కాదని ఒప్పుకున్నాను కనుక నాకు పాపం లేదు, నేను దుర్జనుండి అని ఎందుకు పోయాడు ఆయన. అయితే అడిగి పట్టుకుపోయాడు కనుక తనకి తానే నేను దుర్జనుండి అన్నాడు కనుక ఆయనకి మరీ ఎక్కువ పాపం రాదు. మనం మాత్రం సాధ్యమైనంత వరకు పరుల పుస్తకాలు ఎప్పుడు పట్టుకెళ్ళకూడదు, పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. లేదనుకోండి, ఇప్పుడు నేను అమెరికా వెళ్ళా, ఏ జగదీష్ గారి దగ్గర మంచి పుస్తకం దొరికింది, జగదీష్ గారు ఈ పుస్తకం నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారు ఆయన. ఒకవేళ ఆయనకి కావాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళ ఎన్నో ప్రక్రియలు వచ్చేదాన్ని శుభ్రంగా దాన్ని ఏం చేస్తారు, అదేదో క్యామ్ స్కామ్ ఏదో చేసుకుని ఆ పుస్తకం సేవ్ చేసుకుని పీడిఎఫ్ పెట్టుకుని నాకేమో ఓడిఎఫ్ ఇస్తారు ఒరిజినల్ అనమాట, లేదా పీడిఎఫ్ నాకు పంపి ఆయన ఓడిఎఫ్ పెట్టుకుంటారు. అలా అడిగి తీసుకోవాలి తప్ప దొంగతనం చేయరాదు. అలాంటి వాడు మోగవాడై గుడ్డివాడై పడతాట, రెండు గుడ్డి మోగా కూడా. గోవుని విప్రుణ్ణి కాలితో తండిన వాడు కుంటాడై పుడతాడు. ఎప్పుడు అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయినవాడు అంటాడు అనుకోడు, అటువంటి వాడు నత్తితో పడతాడు అంటాడు, నంగి నంగిగా మాట్లాడతాడు. అబద్ధాలను చెప్పినా విన్నా చెవిటాడై పుడతాడు అంటాడనమాట, వాడికి ఏమనపడదు. ఏ అందుకే అబద్ధాలు వినకూడదు చెప్పరాదు. శివుడి ధనం అపహరిస్తే శివుడికి పూజ చేయడానికి పాలు ఇస్తే శివం శివుడికి అభిషేకం చేయడం మానేసి వీడు ఆ పాలు తాగేశాడు అనుకోండి, అప్పుడు వాడికి నిత్యం మూత్రావయం నొప్పితో పడతాడు, శిష్యులకు నొప్పితో పడతాడు, ఎప్పుడు మూత్రపు నొప్పేవాడికి అనమాట. అబ్బో అది మహాబాధ. స్త్రీగా పుట్టిన వాళ్ళకేమో యోని బాధలు, పురుషుడికి శిష్యులకు బాధలు ఉంటాయని చెప్పారు. మరి చెప్పక తప్పదు కాబట్టి చెబుతున్నాం మేము, ఎందుకంటే గరుడ పురాణంలో ఉన్నదొరటగా చెప్పాలి. శివధనం అపహరించడం, శివుడికి ఏమీ చేయకపోవడం, ఇది మహాపాపం. విషం పెట్టి చంపేశాం ఎవరినైనా అప్పుడు వాడు జడుడిగా అలా మంచం మీద కదలలేకుండా, కొంతమంది పాప యావత్ జీవితం మంచం మీద నానా బాధ పడుతూ ఉంటారు కదా చండి, ఉన్మత్తులుగా పిచ్చాడిగా పడతారు కొందరు, కొంతమంది చిన్నప్పటికి అని ఇలా పిచ్చాళ్ళలా తిరిగేవాళ్ళు, మంచం మీద కదలలేని వాళ్ళు, జడులుగా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఎవరన్నమాట, విషం పెట్టి ఇతరులను చంపినవాళ్ళు. కాబట్టి విషం పెట్టి ఎవరిని చంపకండి, అందరూ నన్ను అసలు చంపకండి విషం పెట్టి. ఇళ్ళు తగలబెట్టేవాళ్ళు ఉన్నారు, పుట్టుకతోటి జుట్టంతా ఊడిపోయి పూర్తిగా మైదానం బట్టతలతో పడతారు, బైబర్త్ గుండె అయిపోయిన వాళ్ళు ఉంటారే, వాడు పూర్వజన్మలో ఇడు తగలబెట్టిన వాళ్ళట. మాంసం అమ్మి బతికేవాళ్ళు కురూపిగా పుడతారు, ముక్కిలా పెట్టి కళ్ళిలా అయిపోయి ఇలా కనపడతారు వాడు, బలి విచిత్ర రూపాలతో ఉంటారు వాడు. రత్నములు దొంగతనం చేసిన వాళ్ళు హీనులుగా పుడతారు, అవయవాల లోపాలతో పుడతారు. బంగారం దొంగతనం చేస్తే పూర్తిగా గోళ్ళు పిప్పి అయిపోతాయి. ఇనుము వదలైన లోహములు దొంగతనం చేస్తే ఈ జన్మలో కటిక దరిద్రుడయ్యి వాడు, ఎంత గింజుకున్నా వాడికి డబ్బులు రావు, శరీరం పాచిపోయి కాళ్ళు చేతులు నలిగిపోతారు. వీళ్ళంతా పూర్వజన్మలో లోహాలు దొంగతనం చేసిన వాడు. అన్నం దొంగతనం చేస్తే ఎలకై పుడతాడు, ధాన్యం దొంగతనం చేస్తే మిడతలుగా పుడతారు, నీళ్లు దొంగతనం చేసిన వాళ్ళు చేతక పక్షులే పుడతారు, కూరలు ఆకులు అపహరించిన వాళ్ళు నెమలిగా పుడతారు, సుగంధ ద్రవ్యాలు అపహరిస్తే చుంచుగా పుడతారు, మాంసం దొంగతనం చేస్తే గ్రద్దగా పుడతారు, తేనె దొంగతనం చేస్తే దోమగా పుడతారు, ఉప్పు దొంగతనం చేస్తే చీమగా పుడతారు, ఫలపుష్పాదులు చౌర్యం చేస్తే అడవి కోతిగా పుడతారు, చెప్పులు గడ్డి దూది అపహరిస్తే అటువంటి వాడు మేకలుగా పుడతారు. గుళ్ళో చెప్పులు పెడితే చాలు, చప్పులు పట్టుకుపోయే వాళ్ళందరికీ వచ్చే జన్మలో మేకపోతుగా పుట్టి కటికవాడి చేతిలో పటా పటా అని వాడు నరికేస్తూ ఉంటే చావే తప్పదు, చర్మం ఒలిచేస్తారు వాటికి బతికొండగానే. ఇక దారి దోపిడీ చేసేవాళ్ళు, వేటాడేవాళ్ళు, బస్సుల్లో రైళ్లలో లూటీ చేసేవాళ్ళు, రైళ్లలోకి వెళ్ళి మనుషుల్ని గాయపరిచి చంపేవాళ్ళు, వీళ్ళందరూ కటికవాడి ఇంట్లో మేక అయి పుడతారు. కటికవాడి దగ్గర మేక అయి పుట్టడం అంత దరిద్రం మరొకలేదు. ఇలా ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. మీ అందరికీ 7వ తారీఖు వరకు ఏకధాటిగా చెబుతున్నాను, ఈ గరుడ పురాణం ఈ నెల 7వ తారీఖు వరకు వినండి. అలా 9 రోజుల పాటు ఇప్పటికీ 3వ రోజులోకి వచ్చినప్పుడే మనం ఇంకా 6 రోజులు ఉంది, ఈ 6 రోజులు కూడా విన్నారంటే చాలా విశేషాలు తెలుస్తాయి. ఇవన్నీ వినడం వల్ల లాభం ఏమిటి? భయపడకండి సుమా, ఇవన్నీ వింటే ఇంతవరకు మనం చేసిన పాపాలన్నీ పోతాయట. అందుకని గరుడ పురాణం వినాలి. గరుడ పురాణం వింటే ఈ క్షణం వరకు మీరు చేసిన పాపాలు పోయాయి, మళ్ళీ కొత్త పాపాలు నా పురాణం అయ్యాక మొదలెట్టి చేసుకోవచ్చు. కాబట్టి గరుడ పురాణ శ్రవణ మాత్రం చేత ఈ మహాపాపములు నశిస్తాయి. మళ్ళీ యథాప్రకారంగా రేపు 4:40 నుంచి 4:45 మధ్యలో కలుసుకుందాం. రోజు ఈ పురాణం వినండి. ఇంకొక విషయం, 8వ తారీఖు నుంచి భాగవత సప్తాహం ప్రణవపీఠంలో చేస్తున్నాం. ఇందులో పాల్గొన్నటువంటి పుణ్యాత్ములందరి పేరు మీదుగా పారాయణ అయిన తర్వాత వాళ్ళకి ఫలాన్ని దగ్గరలో ఉన్న గోదావరి యొక్క కాలువలో ధారపోస్తాం. మీరందరూ నిశ్చింతగా ఉండొచ్చు. కొంతమంది ఇంకెవరినో గోత్రనామాలు ఇవ్వదలిస్తే వాళ్ళందరూ ఈ పీఠాన్ని అక్కడ మీకు ఎలాగో కనపడుతుంది సంప్రదించండి, లేదా సూర్యబాబు గారిని సంప్రదించండి, పీఠ నెంబర్ కనపడితే దానికి మెసేజ్ చేయండి, దానికి చేయవలసిన విధానం అంతా వాళ్ళు చెబుతారు. స్వస్తి.